మరి యొక్క అద్భుతమైన సమయాన్ని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించాడు. పండుగ సమయంలో దేవుని సన్నిధిలో ఆనందించటం, దేవుని సన్నిధిలో ఆయన సన్నిధి కాంతిలో మనము జీవించడానికి ఇష్టపడటం, నిజమైనటువంటి ఆశీర్వాదకరం, నిజమైనటువంటి ఆశీర్వాదం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము సమూయేలు మొదటి గ్రంథము, హన్నా చేసినటువంటి విజ్ఞాపన, ఒకరి ప్రార్థన వారి ఆత్మీయ జీవిత స్థాయిని తెలియజేస్తుంది. నీ ప్రార్థనలో నువ్వేం అడుగుతున్నావో దేవుని సన్నిధిలో, అది మన ఆత్మీయ స్థితిని తెలియజేస్తా ఉంది. రెండు ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనలు సమూయేలు మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము మరియు లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనము నుండి మరి యొక్క ప్రార్థన. మొదటి ప్రార్థన హన్నా చేసిన ప్రార్థన, 2వది మరియ చేసిన ప్రార్థన. ఈ రెండు ప్రార్థనలను ధ్యానిస్తే మన ఆధ్యాత్మిక జీవితంలో మన ప్రార్థనలు ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. హన్నా విజ్ఞాపన చేసి ఇలాగు అనెను అని 2వ అధ్యాయ ప్రారంభంలో ఉన్నటువంటి మొదటి మాట, ఇది విజ్ఞాపన ప్రార్థనే కాని నేను ఈ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు ఇది స్తుతి యాగంగా కనిపిస్తూ ఉంటుంది. దేవుడు హన్నా జీవితంలో చేసిన గొప్ప మేలును బట్టి దేవుని స్తుతిస్తూ హన్నా చేసినటువంటి ప్రార్థన ఇది. మరియ ఆత్మీయ స్థితిని గురించి ఆమె చేసిన ప్రార్థనలో లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనం నుంచి కనిపిస్తూ ఉంటుంది. ఈ రెండు ప్రార్థనలు కూడా అత్యంత ప్రాముఖ్యమైనవి. ఒకరు సమూయేలుకు తల్లి, ఒకరు యేసు తల్లి. స్త్రీలు అద్భుతమైనటువంటి సత్యాలను ఈ రెండు ప్రార్థనల నుంచి నేర్చుకోవచ్చు. స్త్రీలు మాత్రమే కాదు, విశ్వాసులందరూ కూడా నేర్చుకోవలసినటువంటి గొప్ప ఆత్మీయ పాఠాలు ఇందులో రాయబడి ఉన్నాయి. మొదటి మాట చదివితే, నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది అని రాయబడి ఉంది. మనుషుల జీవితమంతా కూడా సంతోషించటానికి పరిగెడుతూ ఉంటుంది. నేను ఎక్కడ సంతోషంగా ఉన్నాను, ఎక్కడ సంతోషంగా ఉంటాను. ఒక్కొక్కరి సంతోషానికి ఒక్కొక్క నిర్వచనం ఉంటుంది. కూర్చున్నటువంటి లేక దేవుని సన్నిధికి వచ్చినటువంటి విశ్వాసుల్లో ఎవరు దేనిని బట్టి సంతోషిస్తూ ఉన్నారు? కొంతమందికి భోజనం సంతోషం, కొంతమందికి స్నేహితులు సమయము గడపటం సంతోషం, కొంతమంది కొన్ని ప్రాంతాలను సందర్శించటం, విహారయాత్రలకు వెళ్ళటం సంతోషం, కొంతమంది ధనము కూడబెట్టుకుంటే సంతోషం. అయితే వీటన్నిటినీ ప్రక్కన పెడితే దేవుడు సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చాడు. ఈరోజు నాకు సంతోషం లేకుండా పోయింది అని ఎంతమంది అనుకుంటున్నారో, వారందరూ ఎందుకు సంతోషం దూరమైందో ఆలోచిస్తే అవన్నీ కూడా మనం సొంతంగా చేసుకునే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ డబ్బులు తెచ్చి అక్కడ పెడతాను, ఇక్కడ 2 రూపాయలకి వడ్డీ తెస్తే అక్కడ 4 రూపాయలు వస్తాయి, ఈ డిఫరెన్స్ వచ్చే వడ్డీతోటి నాకు చాలా లాభం వస్తుంది అని తెచ్చి 4 రూపాయల వడ్డీ వాడు చెల్లించడు, 2 రూపాయల వడ్డీ వాడికేమో వడ్డీ పెరిగిపోద్ది, సంతోషం చేతులారా పోగొట్టుకుంటాం. ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తే బాగుంటుంది, ఆ స్త్రీ వ్యామోహం, నేను చాలా సంతోషంగా ఉండాలి అంటే అని ఆలోచిస్తూ ఉంటే, ఒకవేళ అది చేతికి అందిన తర్వాత పెద్ద కురివి కాలిన గాయాలతోటి ఎందుకు ఇటువంటి పని చేశానా అనే దుఃఖాన్ని పోగొట్టుకుంటుంటాం. సంతోషాన్ని పోగొట్టుకున్న ప్రతి ఒక్కరూ, ఈరోజు నేను సంతోషంగా లేను అనేటువంటి ప్రతి ఒక్కరూ వారి వారి కారణాలను ఆలోచిస్తే మనం చేతులారా చేసుకున్న కారణాలే. డబ్బులున్నాయి చేతిలో, ఉండి ఉండలేక ఒక స్థలం కొనుక్కున్నాను, తర్వాత తెలిసింది ఆ స్థలం అమ్మటానికి యోగ్యంగా లేని ప్రభుత్వ స్థలం అని. ఇది మన చేతులారా చేసుకుందే సంతోషాన్ని ఎక్కడ పోగొట్టుకుంటున్నాం, ఎందుకు పోగొట్టుకుంటున్నాం? మనుషుల ఆలోచనలు, మనుషుల తలంపులు మనల్ని దుఃఖంలోకి తీసుకుని వెళ్తాయి, కానీ నిజమైనటువంటి సంతోషము క్రీస్తులో ఉంది, నిజమైన సమాధానం దేవునిలో ఉంది. ఈ 2 విషయాలు నేర్చుకున్న వారే హన్నా మరియు మరియా. ఈరోజు మనం చదువుకున్న దేవుని వాక్యం నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట, నా హృదయము యహోవాయందు సంతోషించుచున్నది అని హన్నా చెప్తా ఉంది. ఎంత అద్భుతమైన పాఠం ఇది. మనం సంతోషంగా ఉండాలి అంటే కోట్లు సంపాదిస్తే సంతోషంగా ఉండం. మనం సంతోషంగా ఉండాలి అంటే నీ మనసు, నీ హృదయం పరిగెత్తినట్లు పరిగెడితే ఆ సంతోషం ఉండదు. దేవుని యందు ఆనందించటం, దేవుని యందు సంతోషించటం నేర్చుకుంది హన్నా. హన్నాకు దుఃఖం ఉంది, తన గర్భము తెరవబడలేదు, తన భర్తతో కలిసి మ్రొక్కుబడి కొరకు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యొక్క యెహోవాకు బలి అర్పించుటకు ఏటేటా వస్తా ఉంది. దేవుని సన్నిధిలో ప్రార్థించింది, అయితే దేవుని నుంచి సమాధానం పొందుకుంది. సమూయేలును దేవుడు అనుగ్రహించాడు. మన అవసరతలైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం, మన కోరికలైతే మనం పరిగెడతాం. ఈరోజు కొన్ని అవసరతలు దేవుడు మాత్రమే తీర్చగలడు. బిడ్డల వివాహాల గురించి ప్రార్థన చేస్తాము, సరి అయిన మార్గము చూపించమని. ఇది దేవుడు ఏర్పాటు చేయవలసినటువంటిదే. కొన్ని అనారోగ్యాలను బట్టి మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాము. నిజమే, ఆరోగ్యం అనుగ్రహించేది దేవుడు మాత్రమే. మనలను బాధపెడుతూ, మన హృదయంలో కలత రేపుతూ ఉండే కొన్ని సంఘటనలను తీసివేయటానికి దేవుడు తగిన శక్తి కలిగినటువంటి వాడు. అన్న హృదయం ఎంతగా కలత చెందింది అంటే, ఏలీ ఆమెను చూచి ఆమె అన్నపానములు పుచ్చుకొనకుండా దేవుని సన్నిధిలో బహు దుఃఖాక్రాంతురాలై ఉంటే ఏలీ అవని అనుకున్నాడు మత్తురాలై ఉందేమో అని. ఆమె దేవుని సన్నిధిలో మాత్రమే తన సమస్యకు సమాధానం ఉంది అని నేర్చుకుంది అన్న. ఈరోజు మన సమస్యలకు సమాధానాలు మన సొంత ఆలోచనలో ఉన్నాయి అని అనుకుంటే మనం చాలా కష్టాల్లో పడిపోతాం, దుఃఖం ఇంకా రెట్టింపు అవుతుంది. మన సమస్యలకు సమాధానం క్రీస్తే. అందుకొరకే మన హృదయంలో దేవుని యందు సంతోషించటం నేర్చుకుంటే దేవుడు మనకున్న ప్రతి సమస్యను దూరపరచడానికి ఇష్టపడుతున్నాడు. మరొకసారి చదువుతున్నాను, సమూయేలు మొదటి గ్రంథం 2:1 2వ భాగము. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్. అవును, ఈజ్ ద సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్. మరియు కూడా నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది అని చెప్తా ఉంది. లోకంలో మనం ఘనపరిచేటువంటి విషయాలు చాలా ఉన్నాయి, అధికారులను, ధనాన్ని. నాకు మంచి స్నేహితులు ఉన్నారు అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. మనం దేనిని ఘనపరుస్తున్నాము? మరియు మాత్రం నా ప్రాణము ప్రభువును ఘనపరుచుతున్నది అని చెప్తాం. నా ప్రతి స్థితిలో కూడా ఘనపరచవలసింది దేవుని మాత్రమే. దేవుడు నా జీవితంలో అద్భుతమైన కార్యాలు చేశాడు. మనందరి జీవితాలు ప్రారంభం చూస్తే మనతో పాటు చదువుకునేటువంటి అనేక మంది ఇప్పుడు లేరు. మనతో పాటు మన ప్రారంభ బాల్య జీవితాలలో ఉన్నటువంటి అనేక మంది మనకంటే కడు దీన స్థితిలో ఉన్నారు. మనతో కలిసి ఎగిరిన చిన్ననాటి స్నేహితులు చాలా మంది మనమున్నంత కంఫర్టబుల్ జీవితంలో వారు లేరు. వారందరినీ చూస్తే మనకు మన హృదయం ఎలా రెస్పాండ్ కావాలి అంటే మరియా ఎలా అయితే ప్రభువును ఘనపరిచిందో మనం కూడా అలా ఘనపరచాలి. మన స్నేహితులు, బంధువులు చాలా మంది కూడా దేవునిలో లేరు. వారి ఆలోచనలు లోక సంబంధంగా ఉన్నాయి. అయితే మనము దేవుని కృపను బట్టి విశ్వాస జీవితంలో ఉన్నాం. దేవుని కృపను బట్టి ఆయనకు సాక్షులుగా ఉండే ధన్యతను పొందుకున్నాం. అందుకొరకే నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది అని మరే చెప్పినట్లు మనం కూడా ఆయనను ఘనపరచాలి. అన్న తన హృదయము దేవుని యందు సంతోషిస్తుంది అని చెబితే మరియా తన ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది అని చెబుతా ఉంది. ఈ రెండు అద్భుతమైనటువంటి ప్రార్థనలు, అద్భుతమైన ప్రార్థన గీతాలుగా కనిపిస్తూ ఉంటాయి. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్. క్రిస్మస్ సందర్భంలో జాయ్ టు ద వరల్డ్ అని చదువు పాడుతూ ఉంటాం. ఎందుకు ఈ లోకానికి జాయ్ అంటే, ఈ లోక సృష్టికర్తే ఈ లోకంలోనికి అరుదించాడు కాబట్టి ఈ లోకానికి సంతోషం. మరి నీ హృదయానికి ఎందుకు సంతోషం, నా హృదయానికి ఎందుకు సంతోషం అంటే చీకటి నిండిన మన హృదయాలలోకి ఆయన ఉద్భవిస్తున్నాడు కాబట్టి, ఆయన ఉదయించటానికి ఇష్టపడ్డాడు, మనము అంగీకరించాం కాబట్టి, మన హృదయాలలో ఆయన తిరిగి జన్మిస్తున్నాడు కాబట్టి, ఆయన జన్మిస్తున్నాడు కాబట్టి మనము సంతోషించవలసినటువంటి సమయం. అందుకే జాయ్ టు ద వరల్డ్ అని రాస్తూ పాడుతూ ఉంటాం. జాయ్ టు ద వరల్డ్ ద లార్డ్ హ్యాస్ కమ్. ప్రభు వచ్చాడు కాబట్టి, ఈ లోకంలోనికి వచ్చాడు కాబట్టి మనకు జాయ్, సంతోషం. నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది అని ఈ పండుగ దినాలలో ఎవరు చెప్పగలుగుతామంటే, ఎవరి హృదయంలో అయితే క్రీస్తు జన్మించాడో, ఎవరైతే క్రీస్తు కొరకు తిరిగి జన్మించారో వారి హృదయాలు సంతోషంతో నిండిపోయి ఉంటాయి. మాట మరొకసారి చెప్తాను, ఎవరి హృదయంలో అయితే క్రీస్తు జన్మించాడో వారికి సంతోషం. నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, ఎందుకంటే నా హృదయంలో దేవుడు జన్మించాడు కాబట్టి. ఈ ప్రార్థన భాగాన్ని బట్టి మనకు ఒక మాట అర్థమవుతుంది, అన్నాకు సోర్స్ ఆఫ్ జాయ్ అంటే ఎక్కడి నుండి ఆమె ఆనందం పొందుకుంటుంది అంటే, ఆమె యెహోవా నుంచి ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకుంటుంది. మనము ఎక్కడి నుంచి మన ఆనందాన్ని పొందుకోవటానికి ఇష్టపడుతున్నాం? మొదటి వచనంలోనే ఆ తర్వాతి వాక్య భాగాన్ని చదివితే, యెహోవా యందు నాకు మహాబలము కలిగాను అని చెప్పాడు. ఇప్పటి వరకు గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అని చదివాం. ఇప్పుడు చదువుకున్నటువంటి మాట యెహోవా యందు నాకు మహాబలము కలిగినంటే, గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ మై స్ట్రెంగ్త్. మనం ఒకవేళ పడిపోయేటువంటి వారిగా ఉంటే, ఆత్మీయంగా బలాన్ని పొందుకోవాలి నేను అంటే, మరి మనకు అన్న మనకు నేర్పినటువంటి ప్రార్థన లేక అన్న ప్రార్థన ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటంటే, యెహోవా వలన నాకు బలం కలిగిన, గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని మనకు ఆత్మీయ బలాన్ని ఇచ్చి ఆత్మీయంగా పడిపోకుండా మనలను బలపరిచేటువంటి దేవుడు ఎవరు అంటే యెహోవాయే. యెహోవా గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ జాయ్, గాడ్ ఈజ్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఇంకొక మాట రాయబడి ఉంది మొదటి వచనంలోనే, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. ఇప్పుడు తెలుస్తుంది సంతోషం అంటే ఏంటో. మనం ఈ లోక సంబంధమైన విషయాలను పొందుకుంటే, శరీర సంబంధమైన విషయాలను పొందుకుంటే సంతోషము అని అనుకుంటున్నామేమో. అందరి గురించినటువంటి ప్రతి ఉదాహరణను ఉదహరించటానికి నాకు ఇష్టం లేదు. కూడి వచ్చిన విశ్వాసుల్లో ఎవరెవరు దేనిని బట్టి సంతోషించాలి అని కోరుకుంటున్నారు, ఎవరి ఆలోచన ఎలా ఉంది అనేది పరీక్షించుకోవాల్సిన సమయం. ఎందుకంటే నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను అని చెప్తుంది. ఈరోజు మనం సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా రక్షణను బట్టి సంతోషించాలి. జాయ్ టు ద వరల్డ్. అందుకే యేసయ్య జన్మిస్తే సంతోషము, యేసయ్య కొరకు మనం తిరిగి జన్మిస్తే అది మహాసంతోషము. ఇది జాయ్ టు ద వరల్డ్ అంటే. పండుగ మనం చేసుకునే పండుగ కాదు, ఈ లోక సంబంధమైన పండుగ కాదు. ఒక వ్యక్తి పరలోక రాజ్యములోనికి ప్రవేశించడానికి అర్హతను పొందుకున్నప్పుడు పరలోక రాజ్యములో మనలను బట్టి పండుగ జరుగుతుంది. కాబట్టి పండుగ అనేది మనం చేసుకునే పండుగ మాత్రమే కాదు, సంతోషం అనేది మన హృదయంలో మన శరీరాన్ని మన ఆలోచనలను తలంపులను బట్టి చేసుకునేటువంటి సంతోషం కాదు. ఇది ఖచ్చితంగా ఆత్మీయ సంబంధమైనటువంటి సంతోషం అని పరలోక రాజ్యంలో మనలను బట్టి ఎప్పుడు సంతోషం అంటే మనం రక్షణలోనికి నడిచినప్పుడు. ఈ మాటను క్రీస్తు ఈ లోకంలోనికి ప్రవేశించటానికి ముందే సమూయేలు తల్లి అయిన హన్నా చేసినటువంటి ప్రార్థన, నీ రక్షణను బట్టి నేను సంతోషించుతున్నాను. కొడు వచ్చిన వారిలో ఎవరన్నా ఆలోచించారా ఇప్పటి వరకు రక్షణ ఆనందాన్ని పొందుకున్నారా? ఈ క్రిస్మస్ పర్వదినాన రక్షణ ఆనందం లేకపోతే, మనల్ని బట్టి పరలోక రాజ్యంలో సంతోషం లేకపోతే, మరి యొక్క పండుగ మన జీవితంలో వ్యర్థం కాబోతుంది. ఉదయకాలం ఉన్న దేవుని వాక్యం హెచ్చరిస్తోంది, సంతోషించుడి, అందరూ నాతో సంతోషించండి. ఒక వింతగు కీర్తన పాడవచ్చి తిని సంతోషించండి. ఈ ప్రార్థన ఏమిటంటే, ఈ స్తుతి గీతం ఏమిటంటే, అంధకారమయమైన భూమిని దెందము వెలిగింప. అంధకారంలో ఉన్నటువంటి ఈ భూమిని వెలిగించడానికి ఏసయ్య వచ్చాడు. అంతే అంధకారంలో ఉన్నటువంటి నా హృదయాన్ని కూడా ఆయన వెలిగించాడు కాబట్టి సంతోషించండి అని చెప్పాలి. ఈ పాటను కొన్ని వందల సంవత్సరాల నుంచి క్రైస్తవ లోకం పాడుతూనే ఉంది. నేను కూడా ప్రతి క్యారల్స్ లో పాడుతూనే ఉంటాను. సంతోషించుడి, అందరూ నాతో సంతోషించండి. అంధకారమయమైనటువంటి భూమి వెలిగించబడింది, అంధకారమయమైనటువంటి నా హృదయం కూడా వెలిగించబడింది కాబట్టి సంతోషించండి. అంటే రక్షణను బట్టి సంతోషించండి అనేది ఈ పాట. హన్నా కూడా అదే మాట చెప్తుంది, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. ఇప్పటి వరకు మనం చదువుకున్నాం, గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ జాయ్, గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్, గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ జాయ్ బికాస్ ఆఫ్ హిజ్ సాల్వేషన్. ఇంకొక మాట, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు అన్న ప్రార్థనలో ఒక ఫెయిత్ స్టేట్మెంట్ ఉంది. మన ప్రార్థన కూడా ఫెయిత్ స్టేట్మెంట్ తోటే ప్రారంభించబడాలి. దేవుణ్ణి స్తుతిస్తూ మనం ఆయన గుణగణాలను గుర్తించాలి. ప్రార్థనలో సర్వలోకమును సృష్టించిన తండ్రి అని ప్రార్థన ప్రారంభిస్తాం. ఆయనను సృష్టికర్తగా అంగీకరించటమే ఆ ఫెయిత్ స్టేట్మెంట్. మమ్మలను విడవక ఎడబాయక ప్రేమించే తండ్రి అంటాం. దిస్ ఈజ్ అవర్ ఫెయిత్ స్టేట్మెంట్. ఆయనను మహిమపరుస్తున్నాము, మళ్ళా ఎడల ప్రేమ చూపించే దేవుడు అని. మమ్మల్ని విడో ఒక ఎడబాయిక మా పైన కృప చూపించే దేవుడవు అని ప్రార్థన చేస్తాం. ఇది మన ఫెయిత్ స్టేట్మెంట్, మమ్మల్ని విడవక మన పైన ఉచితమైనటువంటి కృపను చూపిస్తున్నాడు అని. అతి మాటలు అలవాటైనటువంటి ప్రార్థన, హృదయాంతరంగం నుంచి వచ్చినటువంటి, ఆత్మీయంగా మనం గుర్తించినటువంటి ప్రార్థన. ప్రార్థనలో చాలా భాగాలు మనకు కంటతొచ్చేసినాయి. ఎప్పుడు ప్రార్థన చేయమన్నా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేయగలం. కానీ ప్రతి స్టేట్మెంట్ కూడా మన ఆత్మీయ స్థితి, ప్రతి స్టేట్మెంట్ కూడా దేవుని సన్నిధిలో మన ఒప్పుకోలు, ప్రతి స్టేట్మెంట్ కూడా దేవుని సన్నిధిలో మన అక్నాలెడ్జ్మెంట్, ఆయనను గూర్చి మనం ఏ విధంగా అనుభవాన్ని పొందామో దానిని బట్టి మనం చెబుతున్నటువంటి ఫెయిత్ స్టేట్మెంట్ అది. అన్నా చెప్పిన మాట ఏంటంటే, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు లేడు అని చెప్తోంది. నీవు తప్ప మరి ఒక దేవుడు లేడు అని చెప్తోంది. హి అక్నాలెజ్డ్ దట్ జీసస్ ఈజ్ ద ఓన్లీ గాడ్, హీ ఈజ్ ది గాడ్. ఇవి పది ఆజ్ఞలో ఉన్నటువంటి మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అని. ఇక దేనిని కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఆయనను గుర్తిస్తున్నా హన్నా గుర్తించింది. ఏమని గుర్తించింది అంటే, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేది అని. సో దిస్ ఈజ్ ద ఫెయిత్ స్టేట్మెంట్. ఆమె గుర్తించింది. ఏమి గుర్తించింది అంటే, దేవుని యొక్క పరిశుద్ధతను గుర్తించింది. గాడ్ ఈజ్ ద ఓన్లీ గాడ్ అని గుర్తించింది. హీఈస్ ద ఫోర్ట్రెస్ అని గుర్తించింది. ఆశ్రయ దుర్గము అంటే మనకు ఆశ్రయం ఇచ్చేటువంటి కోట అని. దుర్గము అంటే కోట. మనకు ఆశ్రయం ఇచ్చేటువంటి ఒక పెద్ద కోట. కోటలో ఆశ్రయం ఉంటే మనకు ఏ భయము ఉండదు. కోటలో ఆశ్రయం ఉంటే మనకు ఏ కొదువ ఉండదు. అటువంటి ఆశ్రయ దుర్గము క్రీస్తే. అన్నా చెబుతా ఉంది, నా ఆశ్రయ దుర్గము నీవే అని. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము లేదు అని. హీ ఈజ్ మై ఫోర్ట్రెస్. ఫోర్ట్ రాజులకు ఉండేటువంటి దుర్గం అది, రాజుల కోట. రాజుల కోటలో తిండికి కొదవ ఉండదు. రాజుల కోటలో శరీరానికి కావలసిన ఏ పనికి కొదవ ఉండదు. కానీ దేవుని ఆశ్రయ దుర్గములో మనం ఉంటే ఆత్మీయ కొదవ కూడా మనకుండదు. ఇది హన్నా గుర్తించింది. సో షీ ఎక్నాలెడ్జ్డ్ దట్ గాడ్ ఈజ్ అ హోలీ గాడ్. షీ ఎక్నాలెడ్జ్డ్ దట్ గాడ్ ఈజ్ ద ఓన్లీ గాడ్. షీ ఎక్నాలెడ్జ్డ్ దట్ గాడ్ ఈజ్ హర్ ఫోర్ట్రెస్. ఇవి ఆత్మీయంగా గుర్తించింది కాబట్టే, ఇంత అద్భుతమైన ఆత్మీయ స్థితి కలిగి ఉంది కాబట్టే ఆమె ప్రార్థనకు సమాధానాన్ని పొందుకుంది. కుమారుడు కావాలి అంటే దేవుడు కుమారుడిని అనుగ్రహించేశాడు. దేవుడు కుమారుని అనుగ్రహించిన తర్వాత చాలా మందిమి ఆయనను మరిచిపోతాం. అంటే మనం దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో అది పొందుకొని దేవుని ఎడల కృతజ్ఞతని చూపించకుండా లేక కొనసాగించకుండా జీవించేటువంటి వాళ్లము మనమే, మనుషులమే. అయితే హన్నాలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, ఆమె దేవుని ఎడల కృతజ్ఞతను కొనసాగిస్తూ యు ఆర్ ద ఓన్లీ గాడ్ అండ్ దెర్ ఇస్ నో అదర్ గాడ్ అండ్ యు ఆర్ మై ఫోర్ట్రెస్ అండ్ యు ఆర్ ద ఓన్లీ హోలీ గాడ్ అని చెబుతా ఉంది. ఈ మాటలన్నీ కూడా హృదయాంతరంగం నుంచి వచ్చినటువంటి మాటలు. మన ప్రార్థనలు కూడా పెదవుల పైన కాకుండా హృదయం నుంచి దేవుని గుర్తించేటువంటి మాటలతో కూడిన ప్రార్థన చేయాలి. ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇట్ ఈస్ నాట్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్డ్ బట్ ఇట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ అ హార్ట్. పదాలతోటి చేసేటువంటిది కాదు ప్రార్థన, హృదయంతో చేసేటువంటిది ప్రార్థన. సో ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ ద హార్ట్, హృదయాంతరంగం నుంచి రావాల్సినటువంటి మాటలు, స్పిరిచువల్ స్టేట్మెంట్స్. మూడవ వచనాన్ని కూడా చదువుతున్నాం. హన్నా చేసినటువంటి ప్రార్థనలో యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు అని చెప్తా ఉంది. దేవుని ఎలా గుర్తించిందో తన ప్రార్థనలో చెప్తా ఉంది. అందుకే ఒకరి ప్రార్థన వారి ఆత్మీయ స్థితిని తెలియచేస్తుంది. ఒకరి ప్రార్థన వారి ఆత్మీయ స్థితిని తెలియచేస్తుంది. అన్నా ప్రార్థన అన్నా ఆత్మీయ స్థితిని తెలియచేస్తుంది. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు, మనం చేసేటువంటి ప్రతి క్రియను పరీక్షిస్తాడు అని అన్న గుర్తించింది. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనం కూడా ఈ ప్రార్థన ద్వారా నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యం ఏమిటంటే, మన ప్రతి క్రియను కూడా ఆయన పరీక్షిస్తాడు అని. ఈ టెస్ట్ అవర్ డీడ్స్ అని. నాకు ఇష్టమైన పని నేను చేసుకుంటూ వెళ్తాను, నాకు ఇష్టమైన సమయంలో మోకరించి ప్రార్థిస్తాను కాదు. ఆయన క్రియలను పరీక్షించే దేవుడు. మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలను ఆయన పరీక్షిస్తున్నాడు. కాబట్టి ఆయనకి ఇష్టలైన బిడ్డలుగా ఉండాలి అంటే మనము ఆయన ఆశ్రయ దుర్గంలో ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయనకి ఇష్టలైన మనుషులకు మాత్రమే భూమి మీద సమాధానం. అందరికీ భూమి మీద సమాధానం అని చెప్పలేదు. పాస్టర్ గారు ఆశీర్వచనం ఇస్తారు, మీకు సమాధానం కలుగునుగాక అని. కానీ వాక్యం ఏం చెప్తూ ఉందంటే, సమాధానము ఎవరికి అంటే ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఈరోజు ఒకవేళ నా జీవితంలో సమాధానం లేకపోతే ఆయనకు ఇష్టమైన బిడ్డగా నేను లేను అని అర్థం. ఎక్కడ సరి చేసుకోవాలో దేవుడు మనకు నేర్పిస్తాడు. ఆ ప్రాంతాన్ని, ఆ ఆలోచనను, ఆ భాగంలో ఉన్నటువంటి హృదయాల్లో ఉన్నటువంటి ఆలోచనను మనం సరిచేసుకోవాలి. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. అనంత జ్ఞాని అంటే లిమిట్లెస్ నాలెడ్జ్. మన జ్ఞానము, మనుషుల జ్ఞానానికి చాలా లిమిట్స్ ఉన్నాయి. ఎంత లిమిట్స్ ఉన్నాయంటే సూక్ష్మంలో ఏముందో మనం చెప్పలేం. కణం వరకు తెలుసుకున్నాం, కణంలో న్యూక్లియస్ గురించి వచ్చాం, న్యూక్లియస్ తర్వాత జీన్స్ దాకా వెళ్ళాం. కానీ ఇంకా లోతుగా వెళ్తే ఇంకా గొప్ప ఆత్మీయ మర్మాలు ఈ సైన్స్ లో నిమిడి ఉంటాయి. ఔటర్ స్పేస్ కు వెళ్తే మనం వెళ్ళగలిగేటువంటి ఔటర్ స్పేస్ లిమిట్స్ కొంత మాత్రమే. లిమిట్లెస్ అంటే కొలవటానికి కూడా సరిపోనే అంత అనంతమైనటువంటి విశ్వం ఇది. దాని అంచులను మనుషుడు ఎప్పుడూ తాకలేడు. ఒక సూర్యుడిని తయారు చేయలేడు, ఒక చంద్రుడిని తయారు చేయలేడు. నాకు చాలా జ్ఞానం ఉంది అనుకునే ఏ మనిషి కూడా చాలా విషయాలు తన మరణం ఎప్పుడూ చెప్పలేడు. తన జననానికి ముందు పురుషుడా స్త్రీయా చెప్పలేరు. సైన్స్ చేయలేని, సైన్స్ చెప్పలేని చాలా విషయాలున్నాయి. మనుషుల జ్ఞానము పరిమితమైనది. అయితే హన్నా ఏమి గుర్తించిందంటే దేవుని జ్ఞానము అపరిమితమైనది అని. ఆయన జ్ఞానము పరిమితమైనది, నీ జ్ఞానము అపరిమితమైనది. అందుకే దేవునికి హన్నా పెట్టిన పేరు అనంత జ్ఞాని అని. ఆయన అనంత జ్ఞాని కాబట్టి ఆయన చేసినటువంటి సృష్టిని అర్థం చేసుకోవటానికి కూడా మనకు సమయం చాలటం లేదు. అందుకే పౌలు భక్తుడు రోమీలకు రాస్తూ చెప్తున్నాడు, ఆయన చేతి పని మనలకు ఆయనను విశదీకరిస్తుంది అని. దేవుడు ఎటువంటి వాడో ఆయన చేతి పనిని చూస్తే అది తేటమవుతుంది అని రాయబడం. ఈరోజు దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడు, మన క్రియలను పరీక్షించే దేవుడు. అందుకొరకు గర్వపు మాటలు మీ నోట రానీయకుడి అని ప్రార్థనలు హెచ్చరిక చేస్తుంది అన్న. ఇది అన్న ప్రార్థన. నా ఇంకా చాలా విషయాలు చెప్పింది. గుడ్రాలు ఏడుగురు పిల్లలను కనును అని. ఆకలి కొనిన వారికి ఆకలి తీరా తిందురు. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికిపోదురు. కాని ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్డాలు ఏడుగురు పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. ఇది రెండవ ప్రాముఖ్యమైనటువంటి మాట. నన్ను సజీవునిగాను మృతునిగాను చేయగలిగినటువంటి శక్తి దేవునిదే. నేను ఈరోజు ఈ నిమిషంలో జీవించి ఉన్నాను, కాని మరో నిమిషంలోనే మాయమైపోతున్నటువంటి అనేక మంది ఉన్నారు. గడిచిన 2 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో 2 వీలర్స్ పైన మరణించినటువంటి వారి సంఖ్య 600 అంట. ఇప్పుడే వస్తాను అని బండి తీసుకుని వెళ్లి మాయమైపోయారు బిడ్డలు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. అయితే మనం ఆత్మీయంగా బతికినట్లయితే ఆయన శారీరకంగా మనలను ప్రొటెక్ట్ చేయడానికి ఇష్టపడతాడు. మన ఆత్మీయ స్థితి జాగ్రత్తగా పెట్టుకోవాలి. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. హీఈస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాం, హీఈస్ ద సోర్స్ ఆఫ్ సాల్వేషన్, హీఈస్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్, హీఈస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. 7వ వచనం ప్రారంభం చదువుతున్నాను. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ట్రెజర్ అని అర్థం. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ట్రెజర్. ఐశ్వర్యము కలుగు చేయవాడు ఆయనే. దారిద్ర్యము మరియు ఐశ్వర్యము కలుగు చేయవాడు ఆయనే. హీఈస్ ద సోర్స్ ఆఫ్ ట్రెజర్. మరొక ప్రముఖమైనటువంటి మాట, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే అని చెప్పారు. మనం కృంగిపోయి ఉంటే మనలను లేవనెత్తడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ లోక సంబంధమైన సమస్యలు బట్టి కృంగి ఉంటే ఆయన లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. అన్నా గొడ్రాలు అనేటువంటి మాటను పడి కృంగిపోయి ఉన్నటువంటి సమయంలో ఆమెను లేవనెత్తినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. ఇవన్నీ కూడా హన్నా చేసినటువంటి ప్రార్థనలు. దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే హన్నా ప్రార్థన ఆమె ఆత్మీయ స్థితిని తెలియజేస్తూ ఉంది. మరే చేసినటువంటి ప్రార్థన కూడా అటువంటిదే. నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. ఇది మరియ ప్రార్థన. మనం దేనిని ఘనపరుస్తూ ఉన్నామో ఇది మన ప్రశ్న. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించిననుంది. హీఈస్ ద సోర్స్ ఆఫ్ జాయ్. మరియు కూడా కొన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళా అదే మాట, అదే ప్రార్థన. హీఈస్ ద సోర్స్ ఆఫ్ జాయ్. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను అని. ఇంకొక మాట, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశానని. మరియ గుర్తించింది దేవుడు సర్వశక్తిమంతుడు అని. అలాగే హన్నా గుర్తించింది ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు అని. ఎంత గొప్ప ప్రార్థనలు ఈ ఇద్దరు స్త్రీలు చేశారండి. మరి కూడా ఒక మాట చెప్తుంది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇదే మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. ఆయన నామము పరిశుద్ధము. ఇది ఎక్నాలెడ్జ్మెంట్, స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్. ఇందాక చదువుకున్నాం, దేవుని యొక్క నామము పరిశుద్ధమైనది అని చదువుకున్నాం. అన్న కూడా అదే ప్రార్థన చేసింది. ఆయన నామము పరిశుద్ధమైనది అని ప్రార్థన చేసింది. ఇది నా ఫెయిత్ స్టేట్మెంట్. నేను రక్షణ ఆనందాన్ని పొందుకోవటానికి ముందు నేను ఇచ్చినటువంటి ఫెయిత్ స్టేట్మెంట్ ఇది. ఈరోజు మన ప్రార్థనలో మన ఫెయిత్ స్టేట్మెంట్ కేవలము మాటలు పదాలకు పరిమితమై ఉన్నాయేమో. నా విశ్వాసాన్ని గూర్చినటువంటి నా స్టేట్మెంట్ ఏమిటి? ఈరోజు నా విశ్వాసాన్ని గూర్చినటువంటి ప్రకటన ఎంతవరకు ఉంది? సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. ఇద్దరు చేసింది అదే. అన్న అదే ప్రార్థన చేసింది, మరి కూడా అదే ప్రార్థన చేసింది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. ఒక ప్రవక్తను అన్న ద్వారా దేవుడు అనుగ్రహించాడు. ప్రవక్తల మాటలు నెరవేర్పుగా క్రీస్తు లోకంలోనికి రావడానికి దేవుడు మరియను ఎన్నుకున్నాడు. దీనికి కారణము వీరిద్దరు కూడా దేవుని యందు ఆనందించేటువంటి వారు. వీరిద్దరు కూడా దేవుని సర్వశక్తిమంతుడు అని గుర్తించినటువంటి స్త్రీలు. వీరిద్దరు స్త్రీలు నేర్చుకోవాల్సినటువంటి ప్రార్థన. స్త్రీలు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి నేర్చుకోవాల్సినటువంటి ప్రార్థన. ఆయన నామము పరిశుద్ధము అని చెప్తుంది మరియా. ఆయన నామము పరిశుద్ధము, హీజ్ ద హోలీ అని. హీజ్ ద హోలీ, ఆయన నామము పరిశుద్ధమైనటువంటి నామం. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని బలపరచుకోవటానికి ఇష్టపడినటువంటి ఇద్దరు స్త్రీలు వీరు. అయితే దేవుడు ప్రత్యేకించాడు కాబట్టి అన్న మరియు మరియా వీరిద్దరూ ప్రభువునందు ఆనందించటం నేర్చుకున్నారు. ఆయన నామము పరిశుద్ధమైనది అని గుర్తించారు. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరములకుండును. ఆయన కనికరము తరతరములకు ఉండును. ఆయన చూపించేటువంటి కనికరము, అందును బట్టి మనుషులు పొందుకునేటువంటి సమాధానం. ఆయన కనికరం చూపిస్తే మనం సమాధానం పొందుకుంటాం. ఇది అన్న మరియా ప్రార్థనల ద్వారా, వారి కీర్తన ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యం. ఈ పండుగ సమయాలలో దేవుని ఘనపరచటం నేర్చుకోవాలి, దేవుని యందు ఆనందించటం నేర్చుకోవాలి, దేవుని నామాన్ని స్తుతించటం నేర్చుకోవాలి. ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా ఉంటే మనం సమాధానాన్ని పొందుకుంటాము అని నేర్చుకోవాలి. ఇది పండుగ పాఠం. పండుగకు మనం ఏం కొనుక్కున్నాం? అనేక విషయాలను బట్టి తొందరపడుతూ ఉంటాం, కానీ ఉత్తమమైనటువంటి మార్గము అన్న మరియు మరియా ప్రార్థన గీతాల నుంచి మనకు నేర్పిస్తా ఉన్నారు. ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును, ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, గర్విష్ఠులను చెదరగొట్టెను, దీనులను సింహాసనమెక్కించాడు, ఆకలి కొనినటువంటి వారికి మంచి పదార్థంతో తృప్తిపరచి ధనవంతులైనటువంటి వారిని వట్టి చేతులతో పంపివేసానన్నది. ఆయన మనలను లేమిలో ఉన్నటువంటి వారిని ఇష్టపడేటువంటి దేవుడు, ఎందుకంటే ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు. అబ్రహాముకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపుటకు వారిని జ్ఞాపకం చేసుకుంటాను అని పితరులకు తెలియచేసినటువంటి దేవుడు అని. ఈరోజు మరియు సంతోషిస్తుంది, అబ్రహాము సంతానాన్ని, అబ్రహాము సంతానాన్ని జ్ఞాపకం చేసుకుంటానని చెప్పి వారిపైన కనికరం చూపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు మరియను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె ద్వారా ఈ లోకానికి రావడానికి ఇష్టపడుతున్నాడు. అన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఆమె గర్భం తెరవబడింది. ఈరోజు మన ఫెయిత్ స్టేట్మెంట్ బట్టి దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. విశ్వాసం ఎటువంటిది? నీ జీవితంలో దేవుని ఎలా గుర్తిస్తున్నావు? ఆయన బలమును, ఆయన శక్తిని, ఆయన కృపను ఆయన చూపే కనికరాన్ని ఒకవేళ మనము నెగ్లెక్ట్ చేసేటువంటి వారిగా ఉంటే మనకు సమాధానకరమైనటువంటి పండుగ ఉండదు. ఆయనకి ఇష్టలైన మనుషులకు మాత్రమే భూమి మీద సమాధానం. అటువంటి సమాధానకరమైనటువంటి జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించను గాక. చిన్న ప్రార్థన చేస్తాను. కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఇవదే కాలమున మీ పాదసందుకు వస్తున్నాం. అన్న ప్రార్థనా గీతము, మరియ ప్రార్థనా గీతము మాకెన్నో ఆత్మీయ పాఠాలు నేర్పిస్తుంది. మేము దేని ఎందు సంతోషించాలో నేర్పిస్తా ఉంది, మేము దేనిని బట్టి సంతోషించాలో తెలియచేస్తా ఉంది. అవును ప్రభువా, అందరికో లేని ఆత్మీయ ధన్యతలు మాకిచ్చావు. మా తోటి వారు ఆయన, మా సహోదరులు, మా స్నేహితులు ఆత్మలో పడిపోయి ఉంటే మీరు మమ్మల్ని ఆత్మీయంగా రక్షించారు. రక్షణలోనికి నడిపిస్తూ మా విశ్వాసాన్ని మేము కాపాడుకునే ధన్యత ఇచ్చారు ప్రభువా. అందును బట్టి మీకు మేము చెల్లిస్తున్నాం. ఈ లోక సంబంధమైన విషయాలను బట్టి కాదు ప్రభు, ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచారు కాబట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. ఆత్మలో మమ్మలను బలపరుస్తున్నారు కాబట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. మా ఆత్మీయ అవసరాలు తీరుస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మేము మహిమపరుస్తూ మీ అందు ఆనందించటం నేర్చుకుంటున్నాం. ప్రభు సహాయం చేయండి. పండుగ దినాల్లో మేము మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించటం నేర్పించండి. దాని ద్వారా మేము మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఉంటే మేము భూమి మీద సమాధానకరమైనటువంటి జీవితాన్ని పొందుకుంటాం. అటువంటి సమాధానకరమైన పండుగను, సమాధానకరమైనటువంటి ఆత్మీయ స్థితిని పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడుగా ఉండాలి. ఆయన పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మాకు అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన మా రక్షకులైన క్రీస్తు యేసు పట్టి వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.